சௌந்தரிய சார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயிமகேஸ்வரம், துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம், மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்ஃபுரதாம், பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து, ஸ்ரீ வேதவியாச புரோக்தமை பம்மர போதனாமாச்சக்ருதமைனட்டுவண்டி ஸ்ரீமத் பாகவதம்லோ வாமனாவதார கட்டான்னி மனம் காஸ்த மிகுல்ச்சுக்குன்னாம் கானி பூர்ணம் சேசுக்குன்னு லேக. வாமனுடு த்ரிவிக்ரமுடை, த்ரிவிக்ரமுடு மல்லி பலினி பாசபத்ருண்ணி சேசி மரிக்கொன்னி சின்ன சின்ன பரீட்சலக்கு குரி சேசி அந்துனா உத்தீர்ணுண்ணி சேசி பகவந்துடு பரீட்ச பெட்டாடனி பாதப்படக்கூடாது. மனனி பாஸ் செய்யட்டானே பரீட்சலு பெடத்தாடு, பாஸ் அய்யேட்டுகா மனம் சிரமப்படாலி, தான் பேரு சாதன. కాబట్టి ఆ బలిని ఎట్లా అనుగ్రహించాడు, దయావీరము దానవీరము కలబోసుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి స్కంధమే ఇదిగో ఈ అష్టమ స్కంధం. దానిలో ప్రధానంగా వామనావతార ఘట్టం, వామన చరిత్ర, వామనుడు ఎలా వచ్చాడు అదంతా కూడా పరిపూర్ణ విచారణ మనం చేసుకున్నాం. అయితే ఇంత గొప్పవాడు కదా, వీణ్ణి ఎందుకు మహావిష్ణువు ఇలా పరీక్షల పాలు చేశాడు అని పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు. అంతా మంచే చెప్తున్నారు వామనుడి గురి, మన బలిని గురించి, కానీ మహావిష్ణువు పోయి పోయి వాడు హాయిగా యజ్ఞం చేసుకుంటుంటే యజ్ఞవాటికలో తనంతట తానుగా ప్రవేశించి గౌరవాన్ని పొంది చివరికి మూడడుగుల నేల ఇస్తే చాలు అని ఒక మాట అని, ఆ మూడడుగుల నేల తీసుకోకపోగా రెండడుగులతో సర్వభువనాలు ఆక్రమించి మూడోది ఎక్కడ చూపించు, భూమి ఎక్కడున్నది, ఆకాశం ఎక్కడున్నది, ఇంకో లోకం ఉన్నదా అని ఒక జిజ్ఞాస రేకెత్తించి, అయ్యా నా దగ్గర ఏం లేదు, ఇదిగో మనం కూడా అంటాం చూడండి ప్రపంచంలో ఎక్కడ పెట్టమంటారంటే నా తల మీద పెట్టంటాం. ఆ బలి కూడా అట్లాగే అన్నాడు, ఇదిగో మిగిలింది నా తల, దాని మీద నీ కాలు పెట్టుకొని ఇష్టం అన్నాడు. అంటే ఏం లేదంటూనే కావాలడు అని అడుగుతున్నాడు పరమాత్మ, తెలియనివాడా అని. పరమాత్మకి అసలు ఈ విషయం మనకు తోచింది కూడా ఆయనకు తెలియలేదా అంటే, బలిని ఇంకా సానబడుతున్నాడు ఆయన. పైగా శ్రీహరి దర్శనం కోసం ప్రహ్లాదుడు వచ్చేశాడు అప్పటికే. అప్పటికే బలి భార్య పతిభిక్షను అడిగింది పరమేశ్వరుడిని, అయ్యా నా భర్తని కాపాడమని అడిగింది. ఇన్ని విషయాలు అడుగుతూనే నీ ఇష్టం అన్నది. మళ్ళీ చూసారా, నాకు ఇష్టమైంది ఇవ్వమని ముందు అడిగింది, కానీ అయితే నీ ఇష్టమేనన్నది. ఇన్ని పరస్పర విరుద్ధమైనటువంటి భావాల మధ్య పరమేశ్వరుడు దాన్ని ఎంత సునిశ్చితంగా, ఎంత సంలక్షణంగా దానిని విచారణ చేశాడో, పరిష్కారం చేశాడో చూసినప్పుడు ఇది పరమాత్మకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం. ఇక్కడ ఈ భాగవత కల్పతరువు ఏదైతే ఉన్నదో దానిలో నుంచి పండి మగ్గి పూర్ణ రసఫలమైనటువంటి ఆ ఫలాన్ని ఆస్వాదించమంటున్నాడు వేదవ్యాసుడు మనని కూడా. నిగమ కల్పతరోర్గణితం ఫలం సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకాః. భావుకత్వం కావాలి అంటే మృదుత్వమైన మనస్సు కావాలి, మృదువైన మనస్సు కావాలి అంటే రజస్తమో గుణాలు రెండు వదిలిపెట్టాలి, లేకపోయినట్లయితే ఆ ఏముంది ఈ కథలో అంటుంది తమస్సు. ఇది ఎప్పుడో తెలుసుకున్నానులే అంటుంది రజస్సు. ఇక తెలుసుకోవటానికి ఏముంది, ఎన్నేళ్ళు ఎంతమంది చెప్పలేదు అంటుంది అహంకారం. సత్వగుణ ప్రధానుడైనటువంటి సాత్వికుడైన సాధకుడేమంటాడంటే, నేను ఎరగవలసినవి ఇంకా ఉన్నాయేమో, ఇంకా తెలిసింది మాత్రమే కాదు తెలియవలసింది ఉన్నదేమో, ఆ ఎరుకలోకి వెళదామనేటువంటి సాధనలోకి వెళతాడు గనక నిన్న ఒక ప్రశ్న దగ్గర ఆగిపోయినాం. అడిగింది మూడు పాదాలు, మూడు పాదాలలో రెండు పాదాల నేలో భూమో లేకపోతే ఆకాశమో ఆయనకు అందింది. పరమేశ్వరుడికి తెలియదా బలి దగ్గర ఆ మూడో పాదం లేదు అని, ఇవ్వలేడు అని ఆయనకు తెలియదా? వాడు ఇవ్వలేని నేను అడిగాడా అంటే, నిన్న ఒక ప్రశ్న ఏమిటంటే మూడు గుణాలు ఆయనకి ఇచ్చేసేయటమే కదా అని ఒక ప్రశ్న. అది కాదు. మూడు గుణాలు గనక మనం ఇచ్చేసినట్లయితే ఇక్కడ మనకు అసలు కార్యకలాపాలు లేవు. రజస్సుని వదులుచుకోవాలి, తమస్సుని వదులుచుకోవాలి, సత్వాన్ని పెంచుకోవాలి, నిలబెట్టుకోవాలి. మామూలుగా అధ్యాత్మలో ఆ మనస్సుని పోగొట్టుకుండా హాయిగా ఉంటారు అంటాడు. ఓ క్షణం అనుకుందాం, మనందరికీ మనస్సు లేకుండా చేశాడు, మాయం చేసేసాడు మనస్సు అని. ఏం చేస్తాం? మాయమైన మనస్సుతో ఉన్న మనం ఏ కార్యకలాపం చేయలేము. ఇక్కడ కించిత్ మనస్సు ఉండాలి అన్నది వేదం, కించిత్ మనస్సు. కానీ ఆ కించిత్ మనస్సులో కూడా మూడు గుణాలతో పుట్టినటువంటి జీవుడు చివరి రెండు వదిలిపెట్టి, అంటే రజస్తమో గుణాలు వదిలిపెట్టి, దానిని కూడా పూర్ణమయమైనటువంటి సత్వగుణ ప్రధాన సంపన్నుడు కాగలిగితే వాడు పూర్ణమానవుడవుతాడు. అప్పుడే వాడు అధ్యాత్మలోకి వచ్చే హక్కు ఏర్పడుతుంది. ఎట్లా అంటే, పరమాత్మ అయినా సరే, అవతార పురుషుడైనా సరే, మహాత్ముడైనా సరే, పాంచభౌతిక దేహాన్ని గనక ధరించి వచ్చినట్లయితే ఈ మూడు గుణాలతో వాడు రావలసిందే. వాడు దేవుడైనా సరే, దేవుడైనా సరే వస్తే మరి ఆయన ఎలా పోగొట్టుకుంటాడంటే, త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు కథను ఒక్కసారి మనం అనుకోవాలి. ఆయన కూడా సత్వరజస్తమో గుణాలతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కౌసల్యాగర్భంలో ఉన్నాడు గనక, పాయస ప్రవేశం చేసిన విష్ణుశక్తి అంతా పాయసంలో ఉన్నప్పటికీ, అది ప్రభవం అయినప్పటికీ, భౌతికంగా కౌసల్య గర్భంలో 9 నెలలు, నిజానికి 11 నెలలు ఉన్నాడట రాముడు. అది ఎందుకనున్నాడు అంటే, జీవుడు ఏకాదశ పుర విహారి, ఏకాదశ పురాలు ఉన్నాయి మన శరీరంలో, దానిలో ఆ విహారి ఎవడయ్యా అంటే ఆత్మ. ఈ 11 పురాలలోనూ ఆయన ఉన్నాడు. కనుక రామచంద్రుడు 11 సంవత్సరాలు 11 నెలలు తన తల్లి గర్భంలో ఉన్నాడు. ఇది ఒకటి. 11,000 సంవత్సరాలు రాజ్యం పాలించాడు. ఇది రెండవది. ఈ ఏకాదశ శబ్దం రామశబ్దానికి చాలా సన్నిహితమైనటువంటి ఒక శబ్దం. సరే, అదట్లా ఉంచగా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఆయనకి ఎందుకు ఏర్పడినాయంటే, భౌతికంగా చూస్తున్నంతసేపు ఆయన రఘురాముడు, దశరథనందనుడు, కౌసల్యానందనుడు, ఇక్ష్వాకు రాజు, దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుడు, ఇవన్నీ ఆయనకి చరిత్ర చెప్పేవి. అందుకనే మనోవైక్లవ్యం కలిగినప్పుడు, దేశాటనం చేయవలసి వచ్చినప్పుడు 6-7 సంవత్సరాల వయస్సున్నటువంటి రామచంద్రుడు నగర పర్యటన చేశాడు, వెనక్కి వచ్చాడు. వచ్చి విషణ్ణ హృదయంతో కూర్చున్నాడు అంతఃపురంలో. మామూలుగా యథావిధి వచ్చారు వశిష్ఠుల వారు. ఇదేమిటి, నారాయణమూర్తి సాక్షాత్తు రామచంద్రుడై వచ్చి ఈ జగత్తును ఉద్ధరిస్తాడు అంటే ఈయనే దిగులుగా కూర్చున్నాడేమి అని అనుకొని, ఏనాయనా ఎందుకిట్లా ఉన్నావన్నాడు. గురువర్యా, ఈ ప్రపంచమంతా దుఃఖారామం అనిపిస్తున్నది, ఇక్కడ నా పాత్ర ఏం లేదని అనిపిస్తున్నది అన్నాడు. దూరదృష్టితో ఆలోచించాడు, అంటే దివ్య దృష్టితో వశిష్ఠుల వారు. నారాయణుడి యొక్క అవతారం నిర్వీర్యం ఇప్పుడే అయిపోతే ధర్మ సంస్థాపన జరిగేదెప్పుడు, ధర్మాచరణ జరిగేదెప్పుడు? కనుక ఈ నారాయణ స్మృతిని, వైరాగ్య భావాన్ని, వైక్లవ్యాన్ని, నిర్వీర్యమైనటువంటి మానసిక స్థితిని తొలగించాలి అని ఆయనతో కాస్త మాటామాట కలిపాడు. వాళ్ళిద్దరూ మాటామాట కలిపితే 36,000 శ్లోకాలైనా. ఇది యోగవాసిష్టమైంది. అది యోగవాసిష్టం పూర్తి అయిందో లేదో రామభద్రుడు అన్నాడు. ఓహో, ఇదా గురువర్యా మనస్సు అంటే? ఓహో, నేను మనస్సుకు లోబడినందువలన ఈ దుఃఖాన్ని అనుభవించానన్నమాట. మనస్సు యొక్క మర్మం నాకు ఎరుకలోకొచ్చింది గనక ఇక నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అన్నాడు. వశిష్ఠుల వారికి కావలసింది అదే. అయితే వశిష్ఠుల వారు హితగురువు, పురోహిత గురువు, రాజగురువు, అంతఃపురంలోనే ఉండాలి. ఇంకా రాజు దశరథ మహారాజే, ఆయనకి నిత్య నైమిత్తికమైనటువంటి అంటే డే టు డే వ్యవహారాలలో సలహా ఇస్తూ ఉండాలి. యజ్ఞయాగాదులలో ఆయనకి ఒక ఉత్సాహం కలిగించాలి. కాబట్టి ఇక వశిష్ఠుల వారు చేయగలిగినటువంటిది ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆ సమయంలోనే బోధ గురువైనటువంటి వశిష్ఠుడు అక్కడ ఉండగానే లోక గురువు అయినటువంటి విశ్వామిత్రుడు ప్రవేశించాడు. ప్రవేశించి ఏమడిగాడంటే, ఇదిగో యాగం చేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు, రావణ సంతతంతా యాతన పెడుతున్నది అని అంటే, అదేముంది నేను 10 రథాలు తోలుకొని ఇప్పుడే బయలుదేరుతాను రండి అన్నాడు. నువ్వు నాకు వద్దన్నాడు. మరి ఎవరు ఎవరు కావాలో వాళ్ళందరూ ససైన్యంగా మీరు వెళ్ళిపోండి అన్నాడు విశ్వామిత్రుని. వీళ్ళెవ్వరొద్దు, నాకు మీ అబ్బాయి రాముడు కావాలన్నాడు. ఆ ఒక్కటి తప్ప నువ్వు ఏమైనా పట్టుకెళ్ళమంటాడు దశరథుడు. నువ్వు ఏమిచ్చినా నాకు అక్కర్లేదు, నీతో సహా నాకు కావలసింది రాముడే. ఎందుకన్నాడు తర్వాత కానీ తెలియదు. అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి బల అతిబల విద్యలు రెండూ కూడా ఉపదేశనం చేసిన తర్వాత ఇక దుష్ట సంహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. చూడండి, లైఫ్ ఈజ్ ఆల్వేజ్ ఫుల్ ఆఫ్ పారాడాక్సెస్ అండ్ కాంట్రడిక్షన్స్. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతే అదేం జీవితం? మనం అనుకున్నది కాకుండా జరిగితే అది జీవితం, దానిని నిబరించుకోవాలి. అది దానికి సాధన కావాలి. అనుకున్నట్లే అయిపోయినాయి అనుకోండి అన్నీ, ఈయనెందుకు మనకి? అంతేగా టైం వేస్ట్. అట్లా అవటం లేదు గనకనే మేమేవో చాలా అనుకుంటున్నాం, కాస్త కాయవయ్యా, కాస్త చూసుకోవయ్యా అని రోజు ఆయన అడగటం అన్నమాట. అది సరే, మొట్టమొదట బాణం వేయవలసి వచ్చింది. ఎవరి మీద? తాటకని చంపమన్నాడు. రాముడు అన్నాడు, క్షత్రియ వంశంలో పుట్టాను నేను, ఇక్ష్వాకు వంశం మాది, దశరథ మహారాజు మా తండ్రి, వచ్చి వచ్చి నేర్చుకున్న బాణ విద్యలన్నీ ఆ స్త్రీమూర్తిని చంపటంలోనా అని ప్రశ్నేశాడు. గురువు చెప్పింది చేయటమే నీ పని, నువ్వు నా అధీనం ఇప్పుడు, బాణం వేయన్నాడు. తాటక సంహారం అయిపోయింది, నేల మీద పడిపోయింది తాటక. అప్పుడు విశ్వామిత్రుడు దీర్ఘ నిశ్వాస తీసి, రామచంద్ర, తాటక సంహారంతో నీలో తామస సంహారం అయిపోయింది, నీలో తామస గుణం పూర్ణంగా నశించిపోయింది. తామసం అంటే అవిద్య, అత్యాచారం, అనాచారం, అస్పష్టత, ఇవన్నీ కూడా తామస గుణానికి సంబంధించినవి, వ్యర్థమైనటువంటి ప్రశ్నలు, ఇదంతా తామసమే. కాబట్టి ఆ తామసం ఎలా ఉన్నది అంటే తాటక రూపంలో ఉన్నది. కనుక తాటక మరణించింది అంటే రాముడిలో ఉన్న తామస గుణం పోయింది. పోగా ఇంకేం మిగిలింది? రాజస గుణం మిగిలింది. సత్వం ఎలాగూ ఉన్నది, కాస్తో కూస్తో కత్త ఆయనకి మరీ ఎక్కువ ఉంది మనకంటే, కనుక దేవుడైనాడు ఆయన. ఇది అయింది, కాస్త ముందుకు తీసుకెళ్లాడు, వాణ్ణి సుబాహుణ్ణి కాల్చేశాడు, మారీచుడికి దెబ్బగొట్టాడు, గాయపరిచాడు, కానీ ప్రాణంతో వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడంటే మళ్ళీ వాడు మాయలేడిగా వేషం వేసుకొని రావాలి, మళ్ళీ బంగారు లేడిని చూపించాలి, ఒక భ్రమ గెలిపించాలి, తర్వాత వాడు ఆశ్రమాన్ని స్థాపించాలి, మునీంద్రుడు కావాలి. అందుకని మారీచ ఆశ్రమం వచ్చేటువంటి ఆ పరిణామం, ట్రాన్స్ఫర్మేషన్ రావటానికి ఒకణ్ణి మిగిల్చాడు పరమాత్మ. సరే, దాన్ని పక్కన పెడితే, కాస్త ముందుకెళ్తున్నారు, అనేక రాళ్ళు పడున్నాయి ధూళి ధూసరమయంగా, అందులో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పాదము ప్రాంతమవుతున్నటువంటి సమయంలో దానిలో నుంచి ఒక స్త్రీమూర్తి వచ్చింది. ఆమె అహల్య మనకు తెలుసు. విశ్వామిత్రుడు రాముడు వెనక నుంచున్నాడు. అప్పుడు తాటక సంహారంలో రాముడు ముందు నడిచాడు, తామసం నశించిన రామభద్రుడు వెనక నుంచున్నాడు విశ్వామిత్రుడు. అహల్యా శాప విమోచనం కాగానే రాముల వారితో విశ్వామిత్రుడన్న మాట ఒక్కటే, రామా, అహల్యా శాప విమోచనంతో నీలో ఉన్న రాజస గుణం కూడా నశించిందయ్యా, ఇక మిగిలిందేమిటి? సత్వం ఒక్కటే. మరి ఈ సత్వం పూర్ణం కావాలి, చాలా భాగం పోయినాయి, 2 భాగాలు పోయినాయి, ఇది ఎలా పూర్తి కావాలి అంటే అని అనుకుంటుండగానే మిథిలానగరం నుంచి వార్త వచ్చింది. ఏమనంటే, సీతా స్వయంవరం ప్రకటించాడు జనకుడు, కనుక అందరం ఇట్నించిటే మిథిల వెళదాము అని. మిథిలానగరంలో శివధనుర్భంగ్యంతో విష్ణు ధనుస్సుని పరశురాముడి నుంచి గ్రహించటంతో, సీతా పరిణయంతో శ్రీరామచంద్రుడు పూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానమైన దైవతా స్వరూపమైనాడు రాముడు. అప్పటి వరకు తామస, అందువల్లనే ఈ ప్రపంచం దుఃఖారామం అన్నాడు. దేవుడనే అనవలసిన మాటేనా? మనబోటివాడంటే చెల్లుతుంది, కానీ ఈ ప్రపంచం అంతా చెడిపోయింది, నేను బాగు చేయలేను, నా అవతారం వేస్ట్ అయిపోయింది అని ఏ అవతారం అన్నా అంటుందా? అనదు, అనదు. కానీ చూస్తూ ఉంటుంది, దాన్ని ఎలా మరమ్మత్తు చేయాలో చేసుకుంటూ వెళుతుంది. రాజస గుణ ప్రధానమైనటువంటి ఇది నేనే చేస్తున్నానన్న భావన ఉండదు. సత్వగుణంలోకి వెళ్లేప్పటికీ సర్వము ఈశ్వర ప్రీతి కోసం జరుగుతాయి గనక ఈ మూడు గుణాలు పోగొట్టుకోవటం అనేది అవతారమూర్తులకే తప్ప అది దానం ఇవ్వబడేది కాదు, దానం తీసుకునేవాడు లేడు. ఇది దాని పరిష్కారం. సరే, ఇక ఆ విచారణ కాస్త పక్కన పెట్టినట్లయితే మన బలి కథలోకి వద్దాం. ఈ బలి కథలో బలి అక్కడ నుంచున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. గురువుగారు ఉన్నారు, ఆయన తరఫున భార్య వచ్చి అడగవలసి వచ్చింది. ప్రహ్లాదుడు తాతగారు వచ్చి మా వాడిని కాపాడమన్నాడు అంటూనే ఆయన ఏమన్నాడంటే, ఇంద్రాది పదవులన్నీ కూడా వీడికి ఒకసారి ఇచ్చింది నువ్వే, మళ్ళీ ఇవాళ వీడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇంద్రుడికి ఇస్తున్నది నువ్వే, కాబట్టి దీంట్లో జీవుడు నిస్సహాయుడు, నిమిత్త మాత్రుడు, వీడి కార్యకలాపాలంటూ ఏమీ లేవు, కర్మకాండలు నిజానికి లేవు, కర్మానుభవం ఒకటే తప్ప కర్మని దాటగలిగిన వాడు కాదు, కర్మని వదులుచుకోగలిగిన వాడు కాదు, కర్మను వదిలి ఈ జగత్తులో జీవించగలిగిన వాడు కాదు, జన్మ ఎత్తి వచ్చాడు గనక సాధకుడు తన కార్యకలాపాలలో మనస్సును నిమగ్నం చెయ్యాలి. అయితే అనేక కార్యకలాపాల వలన ఏర్పడినటువంటి ఏ అనుభవం కానివ్వండి, అది పరమాత్మకు సమర్పించే వెళ్ళాలి. మనం ఇక్కడికి వస్తాం, 7 గంటలకు వస్తాం, 8:30 దాకా ఆయన గురించి కాసేపు మాట్లాడుకొని విచారణ చేసి మనందరం కలిసి మాట్లాడుకుంటాం. అది సత్రయాగం అంటే. మాట్లాడుకున్న తర్వాత ఈ గది వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావంటే, ఎన్ని మాటలు మాట్లాడావయ్యా అని ఒకడు, ఎన్ని మాటలు విన్నానయ్యా అని మరొకడు, ఇవన్నీ నీవే కదా అంటూ ఇక్కడ వదిలిపెట్టి మళ్ళీ మనం ఖాళీగా వెళతాం. అంటే ఖాళీగా వస్తాం, మళ్ళీ ఖాళీగా వెళతాం. ఈ మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున ఇవాళ ఎంత బాగున్నదని మనస్సు కనిపించిందనుకోండి, కాస్త మనం గ్రేడ్ పడిపోయినట్టు లెక్క. ఎప్పుడూ ఒక్కటే అనుకోవాలి, వాక్కు పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు, ఆ పరబ్రహ్మంలో కూడా అగ్నిస్వరూపమైనప్పుడు, మూలాధారం అనేటువంటి గమ్ అనేటువంటి బీజంలో ప్రారంభమై ఆ షట్చక్రాలన్నీ దాటి గా అనేటువంటి జ్ఞానం ఎక్కడ సప్తజ్ఞాన భూమికలు దాటి సహస్రారంలో నిలకడ చెందుతుందో ఈ గమ్ మూలాధారం వెళ్ళి ఆ గాని కలవాలి. కలిస్తే ఏమవుతుంది? గంగ అవుతుంది. అది ఆ గంగా స్వరూపమైనటువంటి ఆ సరస్వతి ప్రవాహాన్ని పరమేశ్వరుడికి సమర్పించుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అర్థం. కాబట్టి ఇందులో కర్తృత్వం ఉన్నదా అంటే ఏమీ లేదు. మరి మాట్లాడింది మీరే కదా, విన్నది మేమే కదా అంటే అన్నవాడు వాడే, విన్నవాడు వాడే. కాబట్టి దాంట్లో ఉన్నటువంటివి అన్నీ పరమాత్మవే గనక ఆ సంపూర్ణ భావన వైపు నడిపిస్తున్నాడు బలిచక్రవర్తిని. ఆ అంతరార్థంలోకి చివరగా ఆ నవనీత భావనలోకి వెళ్లే ముందుగా ఈ కథాకథనాన్ని మనం పూర్ణం చేద్దాం. బుద్ధుండై గురుశాపతత్తుడై తా బంధువ్రజత్యత్తుడై సిద్ధైశ్వర్యము కోల్పోయి విభవక్షీణుండునై పేదయై బలి. అన్నీ పోగొట్టుకున్నాడు పాపం. శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియున్ తప్పడు ఉద్భుదుండై యజయాఖ్యమాయ గెలిచన్ పుణ్యుండు ఇతండు అల్పుడే. అన్నీ పోగొట్టుకున్నా ఆఖరికి జరుగుతున్న యజ్ఞం కూడా ఆగిపోయింది. యజ్ఞం పూర్ణమైందా అంటే యజ్ఞం మధ్యలో వచ్చాడు వామనుడు. వామనుడు రాగానే అటెన్షన్ అంతా ఆయన మీదకి పోయింది, యజ్ఞం గురించి పట్టించుకున్న వాళ్ళు లేడు. అక్కడేవో చదువుతున్నారు మంత్రాలు, అదేం పూర్ణం కావట్లే. యజ్ఞం చేసే యాజి లేడు అక్కడ. యాజి భార్య వచ్చి వామనుడి యొక్క పాదాలు గడుగుతున్నది. సోమయాజి ఇక్కడున్నాడు, సోమిదేవు మా పక్కనున్నది, నా భర్తని కాపాడమంటున్నది. యజ్ఞ హవిస్సులు యజ్ఞ భాగాన్ని అందుకున్నటువంటి పరమాత్మ త్రివిక్రమ స్వరూపంగా అక్కడున్నాడు. మళ్ళీ వామనుడైనాడు, ఎందుకంటే వామనుడు త్రివిక్రముడై త్రివిక్రముడుగానే ఉండటానికి వీలు లేదు. అరవిందుల వారు ఒక మాట అంటారు, అధ్యాత్మ క్షేత్రంలో కూడా స్థితిలో కూడా ఒక సాధకుడు మహోన్నతమైనటువంటి శిఖర స్థాయికి చేరినా మళ్ళీ మామూలు ప్రపంచంలోకి దిగి రావాలి. ఎందుకు రావాలి అంటే, తాను అక్కడి దాకా వెళ్ళేదాకా ఏం పొందాడో, వెళ్ళి ఏమి సాధించాడో, ఈ విధంగా సాధించవచ్చును అని చెప్పటానికి మళ్ళీ రావాలి అది. అంతేగాని నేను ఒకనే సాధించాను అని చెప్పడానికి కాదు, ఇలా గనక వెళితే ఇది సాధించవచ్చు, ఇదిగో నేను ఇప్పుడే అందుకొని వచ్చాను అని చెప్పడానికి రావాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి త్రివిక్రముడు వామనుడు అయినాడు. మళ్ళీ ఆ వామన రూపంలో ఉన్నటువంటి వాడికి ప్రహ్లాదుడు చెప్తూ ఉంటే, అన్నీ పోగొట్టుకొని ఇంత స్థిత ప్రజ్ఞగా ఉన్నాడేవయ్యా,
నాకు ఇది కావాలి అది కావాలి, రేపటి నుంచి ఏం చేయాలని అడగటం లేదే అని అంటున్నాడు. సవర్ణి మనువు వేళను దేవేంద్రుడగు ఇతండు. సావర్ణము అనేటువంటి ఒక కల్పం వస్తుంది, అది అంటే కాలం వస్తుంది. ఆ ఈ కల్పాంతం వరకు వీడు ఒక చోట ఉండాలి, ఎక్కడుండాలో చెప్తా. అది అయిన తర్వాత వీడు ఏమవుతాడో తెలుసునా, ఈ బలి ఇంద్రుడు కాబోతున్నాడు, అయి తీరుతాడు. ఇతడు దేవేంద్రుండగు ఇతండు దేవతలకు దుర్భావితమగు ఆ చోటికి రావించదా అంత మీద రక్షింతుదయన్. ఇంద్రుడయ్యేదాకా నేను కాపాడుకుంటా ఎవరిని, ఈ బలిని. ఆ కల్పాంతం వరకు స్వామి చూడండి, స్వామి మాటలు మనకి మామూలుగా ఆ మహిమలవి కాసేపు వదిలిపెట్టినట్లయితే ఆ నోట్లో నుంచి వచ్చేది పరమాత్మ. మీరు రెండు నా దగ్గరకి 21 తరాలు నేను చూసుకుంటానన్నారు స్వామి. ఇది కూడా అదే, ఏం తేడా లేదు, భావం వేరు భాష వేరు కానీ విషయం మాత్రం ఒక్కటే. వ్యాధులు డప్పులు ఒప్పులు బాధలు చెడి విశ్వకర్మ భావిధనుజారాధిత సుతలాలయమున. సుతల లోకంలో విశ్వకర్మ సృష్టించినటువంటి ఆ సుతల లోకంలోకి వీడు వెళ్తాడు బలి. ఆ వెళ్ళి ఆది వ్యాధులు ఉండవు, అంటే జన్మ మళ్ళీ పుట్టటాలు పెరగటాలు నశించటాలు వ్యుత్పత్తులు విస్తృతాలు ఇవేవి ఉండవు, ఉన్నవాడు ఉన్నట్టుగా ఉంటాడు ఎప్పటిదాకా అంటే ఆ కల్పం వచ్చేదాకా. వచ్చాకేమవుతాడయ్యా, ఇంద్రుడు అవుతాడు. ఎవరికి అవుతాడు, దేవతలకు అవుతాడు. ఆ అయ్యేదాకా ఎవరు చూస్తారు, నేను చూసుకుంటా. చూశారా, అది అనుగ్రహం అంటే. వేధిత విభవమున ఉండు ఇతడు అందాకన్. ప్రహ్లాదుడికి చెప్తున్నాడు, తాతగారు ఎవరైనా మనవుడు పతనమైపోయాడంటే తాతగారికి దుఃఖం ఎక్కువ, మనవుడికి పెద్ద తెలియదు. ఎందుకని అంటే తన వంశాంకురం, తన వంశ విస్తరణలో వాడొక భాగం. తాను ఎంత సద్భక్తుడో హరిభక్తుడో అలాగే తన మనవడు కూడా ఉండాలి అని కోరుకుంటాడు. ప్రహ్లాదుడి మనస్సు అంతా దాని మీద ఉన్నది. హరిని ఆయన ఎప్పుడు సిరిని అడిగినవాడు కాదు, హరిని స్థిరమైన కదలని సిరిని అడిగాడు. కదలని సిరి ఏది అంటే కైవల్యం, మోక్షం, ఆనందం, బ్రహ్మపదం, బ్రహ్మానందం, పరమ చరమానందం, దాన్ని కోరాడు. అదే మావాడికి కూడా నా మనవడికి కూడా ఇవ్వవయ్యా అని అడుగుతున్నాడు హరిని. అని పలికి బలిని చూచి, అప్పుడు ఈ మాటలన్నీ ప్రహ్లాదుడికి చెప్పి బలిని చూసి డైరెక్ట్గా చెప్తున్నాడు ఏమనంటే, సేమంబు నీకు ఇంద్రసేన మహారాజా. నీ పేరు బలి కాదు అసలు, ఇంద్రసేన మహారాజు. ఇది పుటపర్తిలో ఒక అనుభవం అవుతూ ఉంటుంది. ఎట్లా అంటే, స్వామి ఒక్కొక్కసారి మన పేరంటే ప్రపంచం మొత్తానికి తెలుసు, మనం అనుకుంటున్న స్వామికి కూడా అదే తెలుసని ఆ పేరుతో కాక ఇంకో పేరుతో పిలుస్తుంటారు. ఇలా ఒకసారి జరిగినప్పుడు ఒక ఆయన అన్నాడు, స్వామి మీకు ఫలానా తెలుసు కదా ఆయన పేరు అది కాదని అంటే, నీకు ఇప్పటి పేరు తెలుసు నాకు అప్పటి పేరు కూడా తెలుసు, నాకు అదే గుర్తొస్తున్నది అన్నారు. అది అట్లా కాబట్టి ఇంద్రసేన మహారాజాని సంబోధించాడు. ఆ సర్వవ్యాపకత్వం బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అంటాను చూడండి, అదన్నమాట. సేమంబు నీకు ఇంద్రసేన మహారాజ వెరవకు భయపడకు, మేలు నీ వితరణంబు నువ్వు చేసిన దానం చాలా నీకు మేలు చేస్తుంది. వేలు పులందుండి వేడుక పడుదురు. ఈలోగా ఈ ఇంద్రాది దేవతలంతా నువ్విచ్చిన ఈ దానం వల్ల వాళ్ళు ఆనందంలో కాసేపు ఉంటారు, ఉండని అన్నాడు. దుఃఖంబులు ఇడుములు దుర్మరణములు ఆతురతలు ఒప్పులందు ఉండు వారికి నొందవు. నీ దగ్గర ఆ సుతల లోకంలో నువ్వు ఉన్నప్పుడు దుఃఖం గాని ఆతృత గాని తాపత్రయం గాని ఈషణత్రయాలు గాని ప్రాపంచికమైన అనుభవాలు గాని ఏమీ ఉండవయ్యా. సుతలమందుండు నీవు నీ పంపుసేయని నిర్జరారాతుల నా చక్రము ఏతి నరకుచుండు. చూడండి, ఎలాగూ వైకుంఠానికి నేను వెళతాను, నాకు ఆ చక్రంతో ఏం పనిలేదు అంటే ఇంకోది అయ్యేదాకా నీ తెలిసి ఎప్పుడు దియ్యాలో, అంతవరకు సుతల లోకంలో ఉన్నటువంటి నిన్ను నా చక్రమే ఆరక్షణమై నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఎవడు అక్కడికి వచ్చినా నరకుచుండు అన్నాడు. అంటే ఎప్పుడు ఆ చక్రం తిరుగుతుంటుంది, ఆరక్షణ చక్రం. చాలా పరమాద్భుతమైనటువంటి అభయం ఆయన ఇస్తున్నాడు. ఇంకో మాట చెప్పాడు, తర్వాత లోకపాలకులకు లోనుగా ఒక్కడ అన్యులెంత వారు అతట నిన్ను ఎల్ల పొద్దు వచ్చి ఏను రక్షించద కరుణతోడ నీకు కానవత్తు.
అది అందుకని ఓణం చేయాలి. ప్రతిరోజు నేను నిన్ను చూడటానికి వస్తా, నీ దగ్గరికి వస్తా. భగవంతుడు ఎవరికన్నా ఇటువంటి అభయం ఇచ్చాడండి. దానవీరం వలన కరిగిపోయినాడు ఆయన. కరిగిపోయి సుదర్శన చక్రం సుతల లోకంలో పెడతా, నీ జోలికి ఎవడన్నా వచ్చారా సుదర్శన చక్రం నరికి వేస్తుంది. అంతేకాదు నేను ప్రతిరోజు రక్షిస్తూ ఉంటా. ఏమో రక్షిస్తానని అంటావు కానీ అంటావేమో, కనపడుతూ నేను రక్షిస్తా, నీకు దర్శనమిస్తా, సుదర్శనమిస్తా, రక్షిస్తా. ఎంత అభయం, దివ్యానుభవం.
దానవదైచ్యుల సంగతి పోనిన నీ అసుర భావమును తోటో మధ్యాహ్నమున తలగిపోవును మానుగ సుతలమున ఉండు మా మాయాజ్ఞన్.
అయితే ఏం జరుగుతుంది, మళ్ళీ ఇంద్ర పదవి వచ్చేదాకా నీకు అక్కడేం పని, శత్రువులు రారు అంటే యుద్ధం లేదు, ఆకలి దప్పులు లేవు, వ్యాధులు లేవు, ఆశలు లేవు, దుఃఖాలు లేవు, అసలు లేవు లేవు లేవు. మరి ఏం చేస్తావు, నువ్వేం చేయాలి అక్కడంటే, మళ్ళీ ఇంద్రుడి అయ్యేదాకా కేవలం నా నామస్మరణ చేసుకుంటూ ఉంది. చేసుకుంటూ ఉంటే ఈ జన్మలో చేసిన అన్ని పాపాలు కరగిపోతాయి. అది నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినాగతి. కలియుగంలో యజ్ఞం చేయలేము, యాగం చేయలేము, ఇగో ఇటువంటివి రోజు చదవలేము, రోజు అర్థం చేసుకోలేము. మళ్ళీ ఇది వినాలంటే మనకు కన్వీనియంట్ టైం ఉండాలి, ప్రపంచం అడ్డుపడుతుంటుంది, అప్పుడప్పుడు భాగవతం అడ్డం వస్తుంది. వస్తుంది కదా, రావటం లేదా, వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలి, కాబట్టి స్థిమితంగా ఏమీ చేయక్కర్లేదు, హరినామ సంకీర్తనం చేసుకో, స్మరణ చేసుకుంటూ ఉండు. చేస్తే ఆ పాపపు కొండలన్నీ కూడా కరగిపోతాయి, తరగిపోతాయి. పరమేశ్వరుడు సాక్షాత్తు దర్శనమిస్తాన్నాడు, కాపాడుతాన్నాడు, సుదర్శనాన్ని ఇచ్చాడు, సుతల లోకాన్ని ఇచ్చాడు. ఆ సుతల లోకం కూడా ఎటువంటిదంటే విశ్వకర్మ తయారు చేసినటువంటిది. ఆ లోకంలో ఉండమన్నాడు, భద్రమైనటువంటి ఒక స్థానాన్ని ఇచ్చాడు ఆయన.